महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आनन्दैकरतप्रसारविलसन् मन्दस्मिताश्रियम् कृपापाणीनम् निजभक्तमानसनवाम् भोजातभानुदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् कालीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्कालीप्रसादाभयम्। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम्। खानिलज्ञधरित्र्यन्तम् स्रक्फणिवोद्गतम् यतः भ्रान्तश्चिदे नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्यलोकान् भुक्त्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभङ्गुमायया भोजयन्नो मायासङ्ख्यातुरीयम् परम् अमृतम् अजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। वाच्यकारम् वररुचिम् भाष्यकारम् पतञ्जलिम् पाणिनिम् सूत्रकारम् च प्रणतोऽस्मि मुनित्रयम्। श्रीसदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशेशुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। సర్వాధిష్టాన స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములు నమస్కరిస్తూ ప్రేమమయి కరుణామయి ఆనందమయి అయిన మాతాజీ వారి చరణ కమలములకు ప్రణమిల్లుతూ ఇటువంటి శంకర విజయము అనే మహత్తరమైన శుభావసరములో సత్రములో ఉపవిష్టులైన పెద్దలందరికీ ప్రణమిల్లుతూ అప్పుడే మనం 5వ రోజులోకి వచ్చాం. శంకర విజయం మాతాజీ వారు మనకి సెలవు చేసినట్లుగా సెలవు ఇచ్చినట్లుగా శంకర విజయము అనే దాని గురించి, ఎందుకంటే మనకి స్వామివారి ప్రతిష్ట రోజు త్వరలోనే రాబోతున్నది, శంకర జయంతి త్వరలోనే రాబోతున్నది, అటువంటి శుభ సందర్భంలో వారు ప్రతిష్టను కూడా నేను ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆదిశంకర్ నేనే అని ప్రూవ్ చేసుకోవడానికేమో వారు చక్కగా మనకి అది ఆ రోజునే మనకి అటువంటి సేవా భాగ్యాన్ని అందజేయడం జరిగింది. దాని సందర్భంగా మనం శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో అనేక విషయాలని మనం చర్చించుకుంటూ పునరాలోకనం చేసుకుంటూ ఆవృత్తం చేసుకుంటూ ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో చండాలుడు ఎదురుగుండా రావటం, శంకర భగవత్పాదాచార్యుల వారు దూషించినట్లుగా చూపించడం, వారి చండాలను దూషించినట్లుగా చూపించడం, అంటే ఎందుకంటే సకల మానవాళికి అందుబాటులో ఉండడానికి వారికి బోధ చేయటానికి అన్నట్లుగా అటువంటి వృత్తాంతాన్ని వారు సృష్టించి మనకి చూపించారు అన్నమాట. లేకపోతే మనకేం తెలిసేది అండి, ఏం తెలియదు మనకి, ఏం తెలియదు మాట. కాబట్టి అటువంటి దానిని మనం చక్కగా స్వామివారి అనుగ్రహంతో వివరించుకోవడం జరిగింది. అప్పుడు వారు మనీషా పంచకము అనే ఒక పంచకాన్ని మనకి ప్రసారించడం జరిగింది. అనేక పంచకములు ప్రకరణ గ్రంథములను వారు మనకి ప్రసారించారు. అందులో కౌపీన పంచకం కూడా చాలా ముఖ్యం, మాతృ పంచకం కూడా చాలా ముఖ్యం. అనేక పంచకములు ఉన్నాయి, అందులో ఒకటైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ఆశ్రమ వాసులకు అత్యంత ముఖ్యమైనటువంటిది మనీషా పంచకం. చెప్పడం జరిగింది మాట. అందులో మనం రెండు శ్లోకాలని పఠించడం జరిగింది, అర్థ వివరణ చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఇంకా వారి యొక్క ముఖ్యమైన శిష్యులు పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు, ఒకసారి మనం మననం చేసుకోవాలి. వారి యొక్క మననంతోనే మన జన్మ సార్థకం అయిపోతుందండి. హస్తామలకాచార్యులు వారు, రోటకాచార్యులు వారు అని నలుగురు. మనం పద్మపాదాచార్యుల వారి గురించి వివరించుకోవటం జరిగింది. వారికి సనందుడు అనే అతని పూర్వాశ్రమంలోని పేరు పద్మపాదుడు అని ఎలా వచ్చిందో మనం చెప్పుకున్నాం. అలాగే సురేశ్వరాచార్యులు వారు, మండల మిశ్రులు వారు సురేశ్వరాచార్యుల వారుగా మనకి ఎలా అభించారు అనేది కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజున మనం హస్తామలకాచార్యుల వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మూడవ శ్లోకమైన మనీషా పంచకంలో మూడవ శ్లోకంగా ఉన్నటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే అవతారం ధరించి వచ్చి జన్మ తీసుకుని భూమి మీద వస్తున్నారని చెప్పేప్పటికీ ఆ ప్రమద గణం అంతా వాళ్ళు అక్కడ కూర్చుంటారా? వాళ్ళ లోకాల్లో వారి కూర్చో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అయ్యా ఎందుకంటే రాజుగారు వస్తున్నారంటేనే తదిపై వెనకాల అందరూ రావాల్సిందే. మేము ఆహ్వానించవలసింది మీ రండి అని. ఎలాగైతే చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే అక్కడ మినిస్టర్లు అందరూ వస్తారు. అందులో సెక్యూరిటీ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. ఐజీ గారు అక్కడ ఇంకా బిజీగా ఉంటారు. పలానా రోజు పలానా టైంలో గుంటూరు వస్తున్నారని వారేం పిలవరు వాడిని వచ్చి చూడండి రా. అలాగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవిర్భవిస్తూ ఉంటే మేము కూర్చుంటామని చెప్పి అనేక దేవతలందరూ వచ్చారు. అది కూడా మనం చెప్పుకున్నాం. అందులో కుమారస్వామి వారి యొక్క పుత్రుడైన కుమారస్వామి కూడా జన్మ తీసుకుని మా తండ్రి గారు వస్తుంటే నేను ఎలా అనుకుంటాను అని ఆయన కూడా రావటం ఉంటుంది. వారి యొక్క ఈ ప్రాపంచకంలో వచ్చినప్పుడు వారి యొక్క పేరు కుమారుల పత్రుడు. దాని విషయం కూడా మనం చూసుకున్నాం. కుషాంగిలో వారు ఎలా అంతం చేయగలుగుతున్నారు. వారి యొక్క ప్రథమ శిష్యుడు ప్రభాకర భక్తుడు. ప్రభాకర భక్తు అంటారు అన్నమాట. వారు కుమారుల భక్తు వారు పూర్వమీ వాంసుల మహాపిత్తలు. అలా మండన మిశ్రులు వారి యొక్క శిష్యుడు కుమారుల భక్తు. కాబట్టి వారి అంటే కర్మనిష్ట ఏ ప్రాముఖ్యం, కర్మాచరణ ఏ ప్రాముఖ్యం, యజ్ఞ యాగాదులు చేయటమే ప్రాముఖ్యం. అలాగా అంటే ఈ జ్ఞాన విషయం పట్టదు ఎక్కువగా. కాబట్టి అటువంటి అది ఎందుకంటే ప్రథమంగా చెప్పబడింది వేదములో, ప్రథమంగా చెప్పబడింది ఏదైతే ఉందో సంహిత భాగం అంటారు, అది బ్రాహ్మణ భాగము. ఆ రెండింటి అందును ఈ యజ్ఞ యాగాదులు ఉట్టంకించబడినవి, చెప్పబడినవి. కాబట్టి అందులో తిట్టైన ఆయన వారి యొక్క శిష్యుడు ప్రభాకర భట్ పాత మతము అని ఒక మనం కొద్దిగా లోతుగా వెళ్తే ఆ పాత మతాన్ని కూడా వివరించుకోవాల్సి వస్తుంది. అది అంటే నవ్య న్యాయంలో తర్క శాస్త్రంలో పాత మతం అనేది ఒక భాగం. కాబట్టి అటువంటి సత్పురుషులు ఇంటిలో ఒక వారికి ఒక కుమారుడు ఉండేవాడు. వాడు ఎప్పుడూ దేని ఎందు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అందరూ పిల్లలంటే ఎలా ఉండాలండి, ఆట ఆడుకోవడానికి ఎంతో హుషారుగా ఉంటారు. ఇప్పుడు ఇప్పటిలాగా అందరూ వెళ్ళిపోతారు, క్రికెట్ ఆడేస్తారు. ఇంకో 5:30 అయిపోతే మనకి స్తూపం దగ్గర అంతా క్రికెట్ పిల్లలే ఆడుతూ ఉంటారు కాదు. అలాగా నువ్వు వెళ్ళి ఆడుకోరా అన్నా కూడా ఆడుకునేవాడు కాదు. అప్పుడు ఒక చోట కూర్చుని నిశ్శబ్దంగా ఉండేవాడు, చలనం లేకుండా ఉండేవాడు అన్నమాట. ఇది ఆహార విషయాల్లో కూడా ఏమీ రుచి చూపించేవాడు కాదు. వాళ్ళమ్మ నాన్న ఎంతో పిలిచి దగ్గరకు వచ్చి నోట్లో పెట్టినా కూడా పెద్ద పట్టించుకునేవాడు కాదు. అంత జడముగా ఉండేవాడు మాట. అంటే మన ప్రపంచాన్ని మనం ఎదురుకుండా చూసిన వాడికి ఏంటో మెంటాలిటీ టార్గెట్ లాగా ఉన్నాడు అని అనుమానం వస్తుందన్నమాట. అలా వస్తే ఒకసారి శంకర భగవత్పాదాచార్యులు వారు ఆ గ్రామంలో రావటం జరిగింది, ఆ పట్టణంలో రావటం జరిగింది. పట్టణం రావాలంటే మార్పులు వచ్చారు, మీరు దర్శనం చేసుకోవాలి అని ప్రభాకర భక్త కూడా సమయోచితంగా వారికి పుష్పములు మాలలు ఆ తర్వాత ప్రసాదము ఫలములు తీసుకుని వారు దర్శనానికి వెళ్ళారన్నమాట. దర్శనానికి వెళ్తే వాడు దర్శనం అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతటి మహాపండితుడు కూడా సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత పిల్లవాడిని కూడా సాష్టాంగ నమస్కారం చేశాడనమాట. దాన్ని చేయించారు. చేస్తే వాడు అలాగే అక్కడి నుంచి లేవడే, పాదాల దగ్గర నుంచి లేవడు ఆ కుర్రవాడు. అంతవరకు జడంగా ఉన్నవాడు నా ధ్యేయం నాకు లభించింది, ఇంకా నా దీనికోసమే అసలు నా ఈ జన్మ వచ్చింది కూడా అని చెప్పి లేవట్లేదు. అప్పుడు నాయన లేవని వారే స్వయంగా శంకర భగవత్పాదాచార్యులు వారిని లేపారన్నమాట. లేపి ఈ కస్త్వం అన్నారన్నమాట. కహ త్వం, నువ్వెవరివి? కుతః ఆగతః, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుత్ర గమ్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ గమ్యం ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు అని ప్రశ్నిస్తారన్నమాట. అప్పుడు ప్రశ్నిస్తే అప్పుడు ఆ కుర్రవాడు సమాధానం, చిన్న పిల్లవాడండి, ఎంత అద్భుతంగా మనం వందల ఏళ్ళు తపస్సులు చేసినా ఈ శ్రవణాలు చేసినా ఇది అప్పట్లేదు మనకి. నాహం మనుష్య, బాలవాడు చెప్తున్నాడండి, బాలు కుర్రవాడు చెప్తున్నాడండి. అంతవరకు జడంగా అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఒక మాట ఉచ్చారణ కూడా లేదు. తన యొక్క ఎవరికైతే ఎవరి కోసమైతే వేచి ఉన్నాడో ఆ బాలుడు, వాడు రాగానే తన యొక్క స్థితిని చెప్పుకుంటున్నాడు. ఏమని? నాహం మనుష్య నా దేవయక్షౌ, నేను దేవతను కాదు యక్షుల్ని కాదు. ఏం సమాధానం చెప్పండి? మనం ఎవరైనా ఐఆమ్ చెప్పాలో, మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ దిస్, మై ఆధార్ కార్డ్ ఈస్ దిస్, మై పాన్ కార్డ్ ఈస్ దిస్ అని చెప్తామండి. ఎంత గడగడ చెప్పేస్తామండి మనం. వా కుర్రవాడు చెప్పాడు, అతిరిపోయామా సమాధానం చెప్పామండి. ఎవరైనా చెప్తాం అసలు అండి ఇలాగా? మనం ఎవరైనా అసలు ప్రపంచంలో ఉన్నదే నేను మాట్లాడుతున్నానండి. ఎవరినైనా అయా తమరు కులాసాగా ఉన్నారంటే ఏం చెప్తాను డాక్టర్ గారు, నాకు నడుము నొప్పి బాధ పెట్టేస్తాను. ఏంటారు నోబడి విల్సే అహం సౌఖ్యమస్మి, అహం ఆనందోహం, నేను ఆనందముగా ఉన్నాను అని లోబడి సే ఎవరినైనా అడగండి. He starts narrating his own difficulties, his own pitfalls. What a difference! వారికి అసలు పట్టుకునే 6 ఏళ్ళు కూడా లేవు. అందులో వాడికి 6 ఏళ్ళు కూడా లేవండి వయస్సు. అంతవరకు మూఢంగా ఉన్నవాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు, తన యొక్క సమాధి స్థితిలో ఉండేవాడు. తన యొక్క ఈ మానవ జన్మ వచ్చినందుకు నేను ఏం చేయాలి అనే విచారణ తప్పించుకోవట్లేదు. గురువులు లభించగానే ఇంకా మొదలు పెట్టాయండి. ఏమన్నాడు? నాహం మనుష్య, నేను మనుషులు కాదు అసలు. మీరేమి చూస్తున్నారు, ఏమన్నా మనుషులాగా ఉన్నాను అనుకుంటున్నారు? నేను మనుషులు కాదు, నేను దేవతను కాదు, నేను యక్షుణ్ణి అసలే కాదు. నాహం బ్రాహ్మణ, నాహం క్షత్రియ, నాహం వైశ్య, నాహం శూద్ర, నాహం బ్రహ్మచారి, నాహం గార్హస్థ, నేను ఏది గృహస్థుడిని కాదు, నేను బ్రహ్మచారిని కాదు. ఇలా చెప్పుకుంటూ మరి ఎవరు అంటే నేను శివోహం శివోహం అన్నారన్నమాట. ఆ మంగళ స్వరూపుడైన శివుడు ఎవరైతే ఉన్నారో వాడి నేను అని సమాధానం ఇచ్చినాడు. ఇంకా మనం ఏం చెప్తారు? శంకర భగవత్పాదాచార్యులు ఆశ్చర్యపోయారు. And that is what he is expected from us. For Swamvaru, Ayane Nente Variki, Mana Lotu Pati Jepu Kodane Saripu Indi Gani, Yavu Raina Mana Illi, చెప్పామండి, సద్గురు దేవుడి దగ్గరికి. ఎవరైనా ఏదైనా మనం సాధిస్తే అది దాని ఆ సాధనలో మనం వెళ్ళి వారికి ఉల్లంఘించుకుంటాం, అయ్యా నేను ఈ స్టేజ్కి వచ్చాను అని, నేను బ్రహ్మను కాదు అని నాకే అనుమానం. ఇంక గురువులకి ఏం చెప్తామండి? అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ రైట్. కాబట్టి అటువంటి ఎంత అదిరిపోయే సమాధానం చెప్పామండి. ఎవరు ఇంకా మాట్లాడటానికి లేదు అసలు అక్కడ. అక్కడ అంతమంది ఆ స్వామివారి దగ్గర, పరమాచార్య వారి దగ్గర అంతమంది ఉన్నప్పుడు ఎవరు అసలు నోటి మాట రాలేదు. నేను వచ్చి నేను అహం ప్రభాకర భట్ట కుమార భట్ట శిష్య అని చెప్పుకోవడమే కానీ అప్పుడు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు లేవు, లేకపోతే అది కూడా చెప్పేసేవారు. లేకపోతే నేను ఏది తూర్పు గోదావరి జిల్లా వాస్తవ్యుడు నేను, లేకపోతే కడప వాస్తవ్యుడను అని చెప్పుకునేవారు. అటువంటిది కూడా లేదు. అటువంటిది వారి యొక్క స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి వాడిని లేదు అని చెప్పారండి వారు. అందరికీ అర్థమైందనుకోండి, ఇట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అప్పుడు స్వామి, అరే నువ్వు ఆల్రెడీ దీన్ని తరి చేసావు, ఏది సంసార సాగరం అయితే ఉందో దాన్ని దాటిపోయావు, అయినా కూడా ఒక పద్ధతిగా ఉండాలని చెప్పి హస్తామస్తక సంయోగం చేత వారికి దీక్ష చూడడం జరిగిందన్నమాట. అప్పుడు వారికి సన్యాస దీక్ష ఇవ్వటం జరిగింది. ఆ పురవాడి అదే అటువంటి వారు వారిని ఏమన్నారు, హస్తామలతాచార్యులు అన్నారు. అంటే మరి ఈ మన హస్త అమలకం ఉసిరి కాయ, ఉసిరి పండు ఏదైతే ఉన్నదో అది ఇలా హస్తంలో పెట్టుకుంటే ఇంకా ప్రస్ఫుటంగా ఉంటుందండి. బయట ఉంటే ఎక్కడైనా ఏదైనా కొద్ది దోషమైనా రావచ్చు. కాబట్టి అంత జ్ఞానం, తన యొక్క స్వరూప జ్ఞానం అంత ప్రస్ఫుటముగా ఉన్నది వారికి. వారికి నా హస్తామల కాదు అన్నారు. కాబట్టి వారిని ఇక్కడ ఏది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బదరికాశ్రమం జ్యోతిర్మఠము ఏవైతే ఉన్నదో దానికి ఆచార్యులుగా నియమించారన్నమాట. వారికి ఆ మఠం ఏంటంటే ఒక్కొక్క మఠానికి వారు ఒక్కొక్క వేదాన్ని అధ్యయనం చేసి అంటే దాన్ని రక్షించమని ఆ మఠం ఒక ఉద్దేశం ఏమిటంటే ఆ వేదాన్ని నాశనం అవ్వకుండా క్షీణించకుండా రక్షిస్తూ ఉండాలి. అటువంటి అలా చేయటం జరిగిందన్నమాట. అది వారి యొక్క గ్రేట్నెస్. అది మనం అలవర్చుకోవాలి. ఎల్లప్పుడూ నేను అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంలోనే ఉండాలి. ఇది ఏది అయ్యా మీకు ఏదో క్యాన్సర్ అది అని విన్నానండి, ఇది ఎక్కడి అలాగా తారక పద బ్రహ్మ శాస్త్రి గారు, ప్రసాద్ గారు ఉండేవారు. మీరు ఎప్పుడే నేను ఎప్పుడు అయినా సార్ బాగున్నారంటే అహం సౌఖ్యమస్మి అనేవారంటే ఏంటంటే ఈ ఉపాధి ద్వారా ఎన్నైనా తేడాలు రావచ్చు కానీ నాకు తేడా లేదు అనే జ్ఞానాన్ని అట్లీస్ట్ మనం విచారణ చేయడానికి ఉద్యమించాలండి. ఇది వస్తుంది, ఎన్ని ఉంటే ఏది మనకి తప్పదు. ఈ భూమి పుట్టిన తర్వాత ఏది తప్పదు. కానీ మన యొక్క స్వరూప జ్ఞానం నేను బ్రహ్మను తెలుగు అర్థమవుతుంది, తెలుగు బ్రహ్మను అనే జ్ఞానం నిరంతరం ఉండాలి. ఆ మాటల్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగి ఉండాలి. అప్పుడే దాన్ని దాటుతాం మనకు తెలియకుండా. అప్పుడు ఈ ఉపాధి జ్ఞాపకం రాదు మనకి. కాబట్టి అటువంటిది హస్తామలకాచారులు. ఇంకా నాలుగు శిష్యుల్లో నలుగురిలో చివరి వారు తోటకాచార్యులు వారు. తోటకాచార్యులు వారు స్వామివారి యొక్క స్వామివారికి పొద్దున్నే లేవు. శంకరగోపాలాచార్యులు వారు పొద్దున్నే లేవక ముందే పొద్దు లేచిపోయి తెల్లవారుజామునే లేచిపోయి స్వామికి అవసరమైన అన్ని వ్యవస్థలు చేసేసేవారు. అది వారి పేరు గిరి. పూర్వాశ్రమంలో గిరి, ఆనంద గిరి వారి గిరి గిరి అనేవారు మరి. కాబట్టి అటువంటిది వారి స్నానాలతో స్నానం చేసే టైంలో స్నానానికి అవసరమైన అన్ని వారు అక్కడ సరిగ్గా ఉండేట్టుగా చూసేవారు అన్నమాట. వారు స్నానం చేసిన తర్వాత వారి వస్త్రాలు తీసుకెళ్లి నదిలో, గంగా నదిలో బాగా స్నానం చేసి శుభ్రం చేసి దాన్ని ఎండలో ఆరేసి మడత పెట్టి మళ్ళీ తీసుకొచ్చేవారు. అటువంటి నిరంతరం వారి గురుసేవలోనే ఉండేవారు అన్నమాట గిరి అనే శిష్యుడు. పెద్దగా ఈ ప్రవచనం జరిగేది, గురువుల యొక్క ప్రవచనం జరుగుతూ ఉంటే పద్మ బాలాచార్యులు వచ్చేవారు, సురేశ్వరాచార్యులు వచ్చేవారు, ఈ అష్టామలకాచార్యులు వారు కూడా ఉంచేవారు. ఈ గిరి అనేవాడు ఎప్పుడూ వచ్చేవాడు, మధ్యలో వచ్చేవాడు, పని అయితే స్వామి పని అయితే అప్పుడు అన్ని వారికి అన్ని సవ్యంగా తీసేసేవా లేదా అని అయినప్పుడు వచ్చేవారు. కాబట్టి అటువంటి ఒక రోజున వారు ఈ వేదము గురించి వేద పఠనం జరుగుతుందన్నమాట. జరుగుతూ ఉంటే వారు అప్పుడే శాంతి మంత్రం మొదలు పెట్టిస్తారు పద్మపాదాచార్యులు వారు. పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు శాంతి మంత్రం మొదలు పెట్టారు. అప్పుడు ఆగండి ఆగండి, ఇంకా గిరి రాలేదు అన్నారన్నమాట. స్వామి నేను ఒక్క నిమిషం గిరి వచ్చేస్తాడు కదా, కొద్ది ఒక రెండు నిమిషాలు ఆగండి ఆగండి, మొదలు పెట్టారు ఏంటంటే వారి ఏదో మూర్ఖుడు, వారికి ఏం చెప్తే ఏం ప్రయోజనం, ఏం పాఠం చేస్తే ఏం ప్రయోజనం అని అన్నారండి పద్మబాలాచార్యులు వారు. దానికి వారి యొక్క ఎంత గర్వం వీడికి వచ్చింది, నేనే గొప్పగా తెలిసిన వాడిని, వీడికి అసలు ఏం తెలియదు, గిరికి ఏమి తెలియదు అని వారికి చెప్పినా కూడా లేదు. ఈ గోడకైనా మనం ఎంత కొంత చెప్పొచ్చు కానీ ఆ గిరికి చెప్తే ఏంటండి అని అనుకుంటూ ఉంటే అప్పుడు వారు తన యొక్క తన శక్తి చేత అక్కడ బట్టలు ఉతికేసి, స్వామివారి బట్టలు ఉతికేసి అవి భుజాన్ని వేసుకుని ఇక టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అన్నమాట. వస్తామంటే అప్పుడు వారికి వారి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం కలగాలి కానీ ఏం జరుగుతుందండి, ప్రపంచంలో ఏదైనా మనకి లభిస్తుంది. మహాపండితుడు అయిపోయాడు అతను. అంతవరకు ఎంత బుద్ధిగా ఉన్న అతను శ్రీ గురుదేవుడి యొక్క అనుగ్రహంతో మహాపండితుడు అయిపోయాడు. అప్పుడు వారు వారు ఈ తోటక ఉత్తములను, తోటక ఉత్తములు అనేది ఒక శైలి, దానికి ఛందస్సు ఎలా ఉంటుందో విదితా కిల శాస్త్రే మహితో అని అది అలా అలా వస్తుంది అన్నమాట. అది గురువష్టకము అని చెప్పి 8 శ్లోకాల్లో పాడుకుంటూ పాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం. నాకు లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అంతటి మహాపండితుడు అయిపోయాడు అన్నమాట. వారిని వారిని ఏమన్నారు, తోట ప్రభుత్వం చదువుకుంటూ వచ్చారు, తోట ప్రభుత్వం రచించాలన్నా కూడా అంత కాళిదాసు కూడా కొద్దిగా కష్టమే అనుభవ కష్టం అనుభవిస్తారు. అటువంటి సునాయాసంగా చెప్పేదాన్ని ఏమి చదువుకోలేదు అసలు, అందరూ ఆశ్రమంలో అందరూ ఇవి ఒక మొద్దండి అన్న వారిని అంత గొప్ప పండితుడిని చేస్తారు మాట, అంత జ్ఞానిని చేస్తారు సద్గురు. వీడి పని ఇలాగ ఉందని, ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు గురు సేవలోనే ఉండేవాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుని గురువువారు విశ్రమించిన తర్వాత తను విశ్రమించేవాడు, వారి పాదముల యొక్క సేవ కూడా చేసేవాడు. రాత్రులు పూట కొబ్బరిలోని తైలం అన్ని రాసేవాడు గురువులకి. అటువంటి వారిని ఆ సేవ సేవలోనే మనకి అంతటి మహత్తరమైన మహా జ్ఞానిగా మార్చేస్తారు. కాబట్టి అటువంటిది మేమేమో నాలుగు వేదాలు సాంగోపాంగంగా చదివేశాం, అసలు పై నుంచి రివర్స్ లో కూడా చదివేశాం, కింద నుంచి కూడా చదివేశాం, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి వేదాలన్నీ చదివేశామండి. అయినా ఏంటి, శూన్యం, జ్ఞాన శూన్యం. కాబట్టి అటువంటిది భక్తుడి మీద అనుగ్రహం వలన అటువంటి వారు వారిని తోటకాచార్యులు అని తర్వాత వారు దీక్ష వచ్చిన తర్వాత వారికి తోటకాచార్యులు అనే పేరు. వారు ఇక్కడ మన పశ్చిమాన ఉన్నటువంటిది పీఠం పశ్చిమం ముంబై దగ్గర మనం అందరూ వెళ్తామండి, వేద పీఠం, ఆ పీఠానికి వారిని అధిపతిగా చేసి వారికి ఒక ఏది ఈ సామవేదాన్ని అక్కడ మీరందరూ జీవించి ఉండేట్టుగా చేయండి, నశించిపోయేట్టుగా చేయదు, అందరికీ ప్రచారంలోకి తీసుకురండి అని చేయటం జరిగిందన్నమాట. అది దానిని మనం గుప్తంగా, ఎందుకంటే శంకర్ విజయం గురించి మనం తెలుసుకోమని మాతాజీ గారు మనకి చెప్పారు కాబట్టి దానిని గుప్తంగా కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకో అది తోటలాచారులు అని చెప్పడం ఉన్నప్పుడు మాతాజీ గారిని కూడా మనం స్మరించాలి. వారైనా చదువుకున్నారండి, ఏం చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళారా, ఏదో ఒకటో స్కూల్ ఒకటో క్లాస్కి వెళ్ళి ఉంటారేమో, రెండో క్లాస్కి వెళ్ళి ఉంటారేమో. వారు నిరంతరం సోమవారం సేవలోనే ఉండేవారు ఎప్పుడు, మాతాజీ వారు మనకి అందరికి తెలిసిందే. ఎల్లప్పుడూ ఎలాగైతే ఈ గిరి ఎంత చక్కగా ఆనందగిరి ఎలా అయితే సోమవారి సేవ చేసుకున్నారు, అలాగే సేవలోనే వారు నిరంతరం ఉన్నారు. వారు చాలా ఆశ్చర్యం, మాతాజీ వారు అక్కడ ఇప్పుడు ఏదైతే కార్ షెడ్ ఉందో ఇక్కడే అక్కడ ఒక ఆరు ఇది టాయిలెట్స్ ఉండే 1972 అందరూ డబ్బు విజ్ఞాన మందిరం ఒక్కటే ఉంది, ఆశ్రమం ఇంకేమీ లేదు అసలు. అందరూ అక్కడ స్నానం ప్రాతకాలం కాలకృత్యంలోనే అక్కడ తీర్చుకునేవారు మాట ఉంది. వారు దాని సేవలు అభిస్తే నాకు కాదని వారు అభిప్రాయపడ్డారండి మాతాజీ వారు. అది అంటే వారి భక్తులకి సేవ చేయటం, దాన్ని శుభ్రం చేయటం అంటే ఏమిటండి, టాయిలెట్లన్నీ శుభ్రంగా చేయటం, అన్ని నీళ్లు పెట్టి కడగటం, వేరే వాళ్ళకి అస్వస్థత లేకుండా చేయటం, సౌకర్యంగా ఉండేట్టుగా చేయటం, అది సామాన్యం అండి. అది ఏమంటారు, అర్జునుని పిలువు, పంచముని పిలువు, శుభ్రం చేయడానికి అంటాం మనం. మనం ఎవరు అసలు మన ఇంట్లోనే మనం చేస్తామండి అట్లా. మై ఎక్స్పీరియన్స్ ఎవరినో ఒకరిని పని చేసే వాళ్ళని పెట్టుకుంటాం మన ఇంట్లోనే మన టాయిలెట్ క్లీన్ చేయడానికి. అటువంటిది మాతాజీ వారు అటు వాటన్నిటినీ సేవ చేసుకుంటే ఇక్కడ ఉండిపోతే తాను అనేది వారి భావం, ఎంత గొప్ప భావం అండి. అటువంటి వారిని ఎలా అయితే ఆనందగిరిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారో సోమవారు, అలాగే మాతాజీ వారిని కూడా యువర్ వైట్ పర్సన్ కంటిన్యూ హియర్ అని చెప్పి వారికి పీఠాధిపత్యం అప్పచెప్పడం జరిగిందన్నమాట. అంటే అదొక పెద్ద ఇది బరువే వారికి, మళ్ళాగా హ్యాపీగా ఉండటానికి లేదు వారికి. కానీ వారు అవన్నీ దాన్ని కూడా సోమవారం నాకు అర్పించారని చెప్పి వారు ఎంతో శ్రద్ధతోటి, ఇప్పుడు ఈ దేహం సహకరించకపోయినప్పటికీ కూడా అనేక విధాలుగా ఈ దేహం రాలిపోయే ముందు నేను అన్ని ప్రదేశాలకు వెళ్ళి మనం ఎక్కడైతే ఇంకా కొత్త ఆశ్రమాన్ని స్థాపించాలి, ఇంకా స్వామివారి గురుదేవుడు యొక్క తత్వాన్ని ఇంకా ప్రబోధించాలి అని ఉంచా. అలాగే అటువంటిది మనం అలాగా ఏది గడిచినది ఏదో గడిచిపోయింది, ఏది అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఇప్పటి నుంచైనా మనం కొద్దిగా అలాగా మారితే ఎంత బాగుంటుందండి, అవునా కదా భక్తరాజు గారు, కరెక్టేనా? ఆయన సమాధిలో ఉన్నానండి. అది కాబట్టి అది నేర్చుకోవాలి, దాని దీని యొక్క సారాంశం మనం ఇన్ని రోజులు కూర్చుని ఇవన్నీ చెప్పుకుంటూ వల్ల ఏంటి ప్రయోజనం? విన్నాం ఏమి నా ఏమి ప్రభావితం అవ్వలేదు నేను అని అనుకుంటే అది బెస్ట్. మనం వారి యొక్క చరిత్ర వల్ల మనం ప్రభావితం అవ్వాలి, అప్పుడే దానికి ఉపయోగం మనకి. కాబట్టి అటువంటిది అది ఇప్పుడు నలుగురు శిష్యుల యొక్క ముఖ్య వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. మనం ఇప్పుడు మనీషా పంచకంలో మూడో శ్లోకం మనం అందరం కలిసి అందాం అంటే, మీ దగ్గర అందరూ పుస్తకం చూడండి, పుస్తకం పట్టుకొని అందరం కలిసి అందాం. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్యవాచాగురు నిత్యం బ్రహ్మ నిరంతరం విమృషతా దివ్యాయ శాంతాత్మనః భూతం భావి చతుష్కృతం ప్రభాతాస్తం విన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం మనీషా. అంటే ఇంతవరకు చండాలోస్తు సతీదీస్తు అని చెప్పుడు, అది దాన్ని అన్వయించుకుని అది నా నిశ్చయ జ్ఞానము, నిశ్చయ జ్ఞానం అని చెప్పారండి. ఇప్పుడు దాని ఒక చిన్న చిన్నగా మనం అర్థం తాత్పర్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోహ, గురోహ వాచ, గురువు యొక్క ప్రబోధన వల్ల నేను ఏం తెలుసుకున్నాను? శశ్వన్ అశ్వరమేవ విశ్వమఖిలం, ఈ విశ్వం అఖిలమైనటువంటి విశ్వం ఏదైతే ఉండదో అది శశ్వన్ అశ్వరమేవ. అంటే శశ్వన్ అంటే శాశ్వతముగా, కంప్లీట్ గా, అసలు ఈ కొద్దిగా కూడా ఏమి మిగలకుండా జరిగేది ఏదైతే ఉందో అది శశ్వన్ అశ్వరం, నశించేది అశ్వరమేవ. శశ్వన్ అశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో, గురువు యొక్క ప్రబోధన చేత, వాచా ప్రబోధన చేత, గురువు యొక్క బోధ చేత మనం ఏమని తెలుసుకున్నాం? ఏమని? ఇది ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అది శాశ్వతముగా నశించిపోయేది. అక్కడ ఏం కొద్దిగా మళ్ళీ కొద్దిగా అయినా ఉంటుందేమో, నేను ఉంటాను తగ్గవాళ్ళు మొత్తం అంతా నశించిపోతుంది అని లేదు. అక్కడ శాశ్వతముగా నశించిపోయేది ఏదైతే ఉన్నదో అది అది ఎవరు? గురువులు తమ బోధ ద్వారా చెప్పడం, మనకి ప్రబోధన చేయటం జరిగింది మాట. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృషత దివ్యాజ శాంతాత్మన, బ్రహ్మ ఎటువంటి వారు? నిత్య స్వరూపుడు. బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. బ్రహ్మ అంటే మనం ఏదో దేవదత్తుడిలాగా ఏదో రెండు కళ్ళు రెండు చెవులు లేకపోతే ఏది బ్రహ్మ లోకంలో ఉండే బ్రహ్మలాగా చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మ కాదు. ఏదైతే ఆత్మస్వరూపం అయితే ఉన్నదో, ఏదైతే భూతస్థుడు అని చెప్పబడుతున్నాడో, ఏదైతే సుప్రీం కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ఏది దాని సుప్రీం కాన్షియస్నెస్ ఏదైతే ఉండదో అది బ్రహ్మ. నిత్యం, నిత్యం అంటే ఏంటి? ఈ ఎల్లప్పుడూ ఉండేది, హమేషా రానేవాళ అండ్ ఎటర్నల్, ఎప్పుడు మార్పు లేకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది నిత్యము అన్నారు. నిత్యము అంటే ఏంటి? అది అటువంటిది. మనం నిత్యం అనుకుంటున్నాం, నేను నిత్యుడను అనుకుంటున్నాం కదండి, నేను నిత్యం అనుకుంటున్నాం. కానీ అది నిత్యము అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటంటే నిశ్చితం రూపం నా విభిచరతి తద్ నిత్యం అన్నారు. ఏదైతే ఏ రూపం అయితే నిశ్చయించబడిందో, నువ్వు అని నిశ్చయించబడిందో, నేను అని నిశ్చయించబడిందో, ఆ రూపం నా విభిచరతం, అది మళ్ళీ ఇంకో రూపంగా మార్పు లేనటువంటిది, మారినటువంటిది ఏదైతే ఉన్నదో అది నిత్యం. నిత్య బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞ సర్వ చైతన్య స్వరూపం బ్రహ్మ అని శంకర భగవత్పాదాచార్యులు వారు బ్రహ్మ సూత్రంలో బ్రహ్మని ఒక విషయాన్ని గురించి చెప్పాలంటే వారు ఈ విశేషణాలనే వేస్తారు. నిత్య బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞ తన్వ చైతన్య స్వరూపం బ్రహ్మ, ఇన్ని విశేషణాలు వేశారండి బ్రహ్మకి. అందులో మొట్టమొదటిది ఏంటంటే నిత్యము. నిత్యం అంటే ఏ స్వరూపమైతే నిశ్చయించబడిందో, నిత్యము అంటే నిశ్చయించబడిందో, ఆ స్వరూపము ఎదుచరించకుండా ఉండటం. అప్పుడు నేను నేను నిత్యులు ఎలా కాను అయిపోయానండి రామకృష్ణ గారు, ఎలా నేను నిత్యులు తాను ఎలా అయిపోయాను, నాకు మీరు పుట్టినప్పుడు నా ఏమన్నారు నవజాత శిశువు అన్నారు, న్యూ బోర్న్ అన్నారు నన్ను, తర్వాత బాలుడు అన్నారు, తర్వాత కౌమారుడు అన్నారు, తర్వాత యవ్వనుడు అన్నారు, తర్వాత జీర్ణ వయస్కుడు అన్నారు. ఏది అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి అని షట్ భావ వికారములు కలిగినది ఏది ఈ శరీరం, నేను నేను అనుకునే ఈ శరీరము. ఈ శరీరం అది నిత్యమా? యాక్ట్ స్టాండర్డ్ నిర్వచనం నిర్వచనం పెట్టి నిత్యం అవుతుంది, ఆ నిత్యం కానేరు, ఎందుకంటే అది వ్యభిచరిస్తూ ఉన్నది. ఇంకా ఇంకా నైయాయికులు ఏం చెప్పారంటే ప్రాగభావము ప్రధ్వంసాభావము ఏదైతే లేదో అది నిత్యము అన్నారు. ప్రాక్ అభావము అంటే ముందు లేదు, నేను పుట్టక ముందు నేను ఉన్నానండి లేదు, గతము వచ్చే ముందు తయారయ్యే ముందు గతము ఉన్నదా లేదు, గతము ధ్వంసమైన తర్వాత గతము ఉన్నదా లేదు. కాబట్టి ఆ ఈ ప్రాగభావ వ్యతిరేకమైనటువంటిది ఏదైతే ఉందో అది నిత్యము. ప్రాగభావము అంటే ఏమిటి? ప్రాగ అభావముకి ఏది ముందు ప్రాక్ లేదు, దానికి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేది ఏదైతే చెప్పబడుతుందో అది ఘటము. కాబట్టి అటువంటి నైయాయికుల రీత్యా ఏదైతే ప్రధ్వంసాభావము అన్యోన్యాభావము అత్యంతాభావము ఈ లేని ఏదైతే ఉందో అది నిత్యము. ప్రాణభావము ప్రాక్ అభావము మనకి తెలిసింది, అర్థమైపోయింది. అది ద వన్ విచ్ హ్యావ్ నో డేట్ ఆఫ్ బర్త్, ద వన్ విచ్ హ్యావ్ నో డేట్ ఆఫ్ డెత్, ద వన్ విచ్ హ్యావ్ నో డేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నిత్యము. కాబట్టి అటువంటిది ఈ ప్రధ్వంసాభావము అన్యోన్యాభావము అన్నారు. అన్య అన్యభావము గత పతోనా అనేది అన్యోన్యాభావము. అని అంటే గతము పతమవుతుందండి, గతము కుండ వస్త్రం అవుతుందా, వస్త్రం కుండ అవుతుందా కానీ అంటే శాస్త్రీయ పాత గత పతోనా. అలాగే మనకి శ్రీనివాసమూర్తి గారు భాస్కర్ రాజు గారు అవుతారండి, ఎవరు హ్యాపీ. సో ఇది ప్రపంచంలో ఉన్నది అంతా ఉన్నది ఇది, కానీ ఈ అన్యోన్యందు అనుసూతముగా ఉన్నది, మేళవించి ఉన్నది, ఒక వస్తువు ఉన్నది, అది బ్రహ్మ. శ్రీనివాసమూర్తి గారిలో ఉన్నది బ్రహ్మే, చైతన్యమే. భాస్కర్ రాజు గారిలో ఉన్నది కూడా చైతన్యమే. కాబట్టి అది అది నిత్యమవుతుంది. కాబట్టి మూర్తి గారు నిత్యము కాదు, ఎవరైనా దేవదత్తుడు నిత్యము కాదు, విష్ణుదత్తుడు నిత్యము కాదు. అన్యోన్యాభావము, ఈ అన్యోన్యాభావము లేనటువంటిది ఏదైతే ఉన్నదో, అత్యంతాభావము. అత్యంతాభావము అంటే ఏమిటి? ఈ ఆకాశములకు రూపం ఉన్నదండి, ఆకాశములకు రూపం ఉన్నదా? నీ రూపం ఆకాశానికి రూపం ఏం లేదు, వాయువుకి రూపం ఏమన్నా ఉన్నదా? అగ్నిదేవతకు రూపం ఉన్నది, జలములకు రూపం ఉన్నది, పృథివీకి రూపం ఉన్నది, కానీ ఆకాశ వాయువులకి రూపము లేదు. ఈ రూపము అత్యంతాభావము, ఆ రూపం అనేది అసలు లేనే లేదు. కాబట్టి అటువంటిది ఇది ఈ మనం ఏమైతే మనం ప్రపంచ దృష్టితో చూస్తున్నామో అది బ్రహ్మ కానే. బ్రహ్మ ఎలా అవుతాడు ఇప్పుడు? సచ్చిత్ ఆనందము అన్నటువంటిది అస్థి భాతి ప్రియం. ఈ మూడు కలిగినదే అది స్వరూప లక్షణం, నా యొక్క స్వరూప లక్షణం, అందరి యొక్క స్వరూప లక్షణం. అది ఉన్నది ఏకమేవో అద్వితీయం, ఉన్నది అదే, లేనే లేదు అని ఎవరైతే బ్రహ్మని నిత్యం అని ఎలా అయితే తెలుసుకుంటారో, నిత్యం బ్రహ్మ నిరంతరం విముషత నిర్వ్యాజ శాంతాత్మన, అలా విచారణ చేశారండి. అలా అంతేవాసులు ఆశ్రమవాసులు అలా విచారణ చేసి నిత్యం బ్రహ్మ నిరంతరం విముషత నిర్వ్యాజ శాంతాత్మన, ఎంతో శాంతాత్మను పొందిన వారయ్యారు. ఎటువంటి దుష్క్రియలు లేనటువంటి శాంత స్వరూపులై ఉన్నారు వారు. అటువంటి వారు భూతం భావిత దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. భూతం అంటే ఏంటండి? భూతం అంటే గడిచిపోయింది, పాస్ట్, పాస్ట్ టెన్స్ భూతకాలం అంటారు. భూతం భావిత, భావిత అంటే భవిష్యత్, అంటే ఇది రాబోయేది, రాబోయే కాలము, భవిష్యత్ కాలము. భూతం భావిత దుష్కృతం ప్రదహత, దహత అంటే దహించేసిన వారు, పూర్తిగా ఫ్రై చేశారండి. అటువంటి వారు ఎవరైతే నా గురువులు అని చెప్తున్నారు అనమాట. అటువంటి ఏది భూతం భావిత దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. ఏదైతే మొదటి శ్లోకంలో సంవిత్ అని చెప్పారో, జాగ్రత్త స్వప్న సుజుప్తి స్ఫుటపరాయా సంవిత్ విజృంభతే అని ఏ సంవిత్ అని చెప్పారో, ఆ సంవిత్ అనే మా అగ్నిలో జ్ఞానాగ్నిలో దహనం చేశారు. ఏదని? భూతం భావిత దుష్కృతం, భూతంలో పూర్వపూర్వ కర్మ ఏవైతే ఉన్నదో, ఉత్తరత్తర కర్మలు, రాబోయే కర్మలు ఏవైతే ఉన్నావో వాటి అన్నింటినీ భూతం భావిత దుష్కృతం ప్రదహత సంవిత్మయే పావకి. సంవిత్మయము అయింది అంటే కంప్లీట్ గా అయిపోయింది సంపిత్, అంటే ఉన్నది అక్కడే, ఇది స్వరూప జ్ఞానము, సత్య జ్ఞానము, అది మయము, మయత్ అనే రావటం వల్ల, దాన్ని యాడ్ చేయటం వల్ల మయము అన్నమాట, ఆనందమయుడు, అది మయము అనేది. విజ్ఞానమయుడు, విజ్ఞానమయం, మయం అంటే పూర్తిగా అది, అది పూర్తిగా కలిగిన వారు, అదే కలిగిన వారు, రెండో రూపం లేదు. అటువంటిది భూతం భావిత దుష్కృతం ప్రదహత సంవిన్ సంవిత్ మయే పావకే. అక్కడ సంతృప్తి సంవిన్ అయింది, సంవిత్ సంవిత్ మయే పావకే, సంవిత్మయం మయమైనటువంటిది, పూర్తిగా అది నిండిపోయినటువంటిది. ఏమిటది? ఈ స్వచ్ఛమైనటువంటిది ఏదైతే ఉన్నదో, పవిత్రమైనటువంటిది, పావనమైనటువంటిది ఏమైతే ఉన్నదో, అది దుష్కర్మలు ఏమైతే ఉన్నో వాటిని దహించి వేసేసింది. ప్రారంభాయ సమర్పితం స్వహుపు ఇత్యేషా మనీషా మమ. ఈ దాని ఇంతవరకు నా యొక్క ఏది ప్రజ్ఞానం బ్రహ్మ అనే జ్ఞానము చేత ఈ పూర్వ మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి, జన్మల్లో ఉన్నటువంటి ఎన్నెన్ని పాపాలు చేశామో వాటిని అన్నిటినీ దహించి వేసి రాబోయే ఇంకా నేను సత్యస్వరూపుణ్ణి ఉండగా, జ్ఞానస్వరూపుణ్ణి ఉండగా నాకు ఇంకేమైనా కర్మ మిగులుతుందండి? భవిష్యత్తులో ఇంకా నేను నాకు ఈ శేషం ఏమంటూ ఉండదు. కాబట్టి అటువంటి దానిని, అటువంటి భావనమైనటువంటి దానిని, పుణ్యమైనటువంటి దానిని ఎవరైతే సంపాదిస్తారో అటువంటి వారు ప్రారంభాయ సమర్పితం స్వరూపు. మరి ఇప్పుడు ఈ జన్మలో ప్రారంభం అంటే, ప్రారంభం అంటే ఏమిటి? సంచిత ఆగామి ప్రారంభ గర్భలు అంటారు. సంచితం అంటే ఏంటి? సంచి అండి, చాలా సింపుల్. కొండి వాళ్ళని నానాటి వాడికి సులువుగా అర్థమవుతుంది. సచి సత్యతో సత్య ఏం పెట్టుకుంటాం, మనకు కావాల్సినవి పెట్టుకుంటాం, ఏం కావాలో అన్ని తీసుకెళ్తూ ఉంటాం, దాన్ని నింపేస్తాం, అసలు ఏ కొద్దిగా కూడా ఖాళీ ఉంచాం, అది సంచితం. సంచితం అంటే ఇంతవరకు ఇన్ని జన్మల నుంచి, జన్మ జన్మల నుంచి, ఎన్ని వందల వేల జన్మల నుంచి వచ్చినటువంటి పాప కర్మలు ఏమైతే ఉన్నావో, దుష్కర్మలు ఏమైతే ఉన్నావో, ప్రాయశ్చిత్తము చేయనటువంటి ఏ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అంటారండి, నైమిత్తిక కర్మలు, నిత్య కర్మలు అని, ఆ ప్రాయశ్చిత్తము కూడా చేయనటువంటి ఏ కర్మలైతే నా సంచితంగా మిగిలిపోయినవో, అది అటువంటిది నాకు ఇంకా నేను అసలు కర్మే లేకపోతే నిష్క్రియుడై అయిపోయినప్పుడు నాకు ఇంకా రాబోయే కర్మలు ఏముంటుంది, పాప కర్మలు ఏముండవు. కాబట్టి ఇంకా ప్రారంభ సమర్పితం. ఇప్పుడు ప్రారంభం అంటే స్టార్టెడ్, ఇప్పుడు మొదలైంది నా దుఃఖాలన్నీ, ఇప్పుడు మొదలైనవి. ఇంతవరకు ఆయన సచ్యతంలో వచ్చింది నేను నా యొక్క జ్ఞానం చేత దహించి చేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రారంభమైన కర్మ సమర్పితం స్వహకు. స్వ అంటే తన యొక్క వపుహు అంటే శరీరము, వపుహు శరీరము, ఈ శరీరము, ఈ శరీరాన్ని ప్రారంభానికి వదిలేశానండి. ఈ వస్తానే ఉంది రామకృష్ణ పరమహంస మహాత్ముడికే అది తప్పలేదు, వారి ప్రారంభ కర్మ. ఏంటి రణం వచ్చింది, క్యాన్సర్ రణం వచ్చింది, ఇక్కడ ఎంతో బాధ శిష్యులందరూ ఎంతో బాధపడుతూ ఉండేవారు. అంత బాధపడుతూ ఉంటే ఆయన చాలా దుఃఖపడ్డారండి. ఎందుకు దుఃఖపడ్డారండి, తనకి ఇది వ్రణం, క్యాన్సర్ వ్రణం వచ్చిందని కాదు, అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీకు బోధ చేస్తున్నాను, ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు కాదు అని, ఆ పోనీ నీ శరీరం నువ్వే అనుకున్నావు, బాగానే ఉంది, గురువు కూడా ఒక శరీరాన్ని ఆపాదించేసావు కదా, యూఆర్ గ్రేట్ శిష్యుల్లో, యూఆర్ గ్రేట్, నీవు శరీరం నువ్వు కాదు, అవునో కాదు, దానికి చూడటం ఓకే, ఎలాగో తంతాలు పడ్డా, కానీ నేను అది అనుకుంటున్నాను, కానీ గురువులు కూడా నేను శరీరధాని అని ఆపాదించాను, వారి మీద అటువంటి దృష్టితో నేను చూస్తున్నాను, వారు శరీరులు నాలాగే శరీరులు అని చూస్తున్నాను అన్నమాట. సోమవారి కూడా చాలా బాధపడేవారు, డీజర్లీ రౌసే సిండ్రోమ్ అనే ఒక సిండ్రోమ్ చేత బాధపడేవారు, బ్రెయిన్ లో ఒక వ్యాధి వలన కలామిక్ సిండ్రోమ్ అనేవారు, ఈ యొక్క ఎడం కాలంతా ఎన్నో వందల వేల పాములు వచ్చేసి కరిచేసినట్టుగా అయిపోతుందన్నమాట. అటు ఏది వాళ్ళు గూగుల్లో ఆ పేషెంట్లు ఎలా అనుభవించారో వాళ్ళు రాసుకున్నారు, పేషెంట్లు అందరూ వాళ్ళు రాస్తారు, అది దేర్ ఎక్స్పీరియన్స్, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటుంది, ఆ పేషెంట్స్ రాస్తారు ఎక్కడెక్కడ పాశ్చాత్య దేశంలో ఉన్న పేషెంట్స్. కాబట్టి అది అంత నొప్పిగా ఉంటుంది ఈ ఎడం భాగం అంతా, ఎంతో బాధపడేవారు. కానీ ఎక్కడైనా మనకు తెలిసిందండి, ఎవరికి అసలు మనం బయట వచ్చేప్పుడు అసలు ఏమీ లేదు, ఎంత స్పందనకు పూర్తిగా ఉండేవారండి, స్వచ్ఛంగా ఉండేవారు, ఎక్కడ బాధపడుతున్నట్టు ఎక్కడైనా కనిపించిందండి. మీకు దుఃఖాన్ని ఇవ్వాలి అంటే గివింగ్ థెరపీ సిండ్రోమ్, డీజెన్ని రౌసే సిండ్రోమ్, వాడు తస్తాడు ఇంకా ఆ బాధతో, ఇంకా అమ్మ బాబు ఇంకా ఎవరికి వద్దంటారు, అంటే 1000 తేళ్లు 1000 పాములు వచ్చి మనల్ని కరిచేస్తా ఉంటే ఎంత బాధ వస్తుందని, 1 తేలు కాదు, అంత బాధ వస్తుందన్నమాట. దాని వారు ఎలా సునాయసం, వారికి ఎందుకంటే ఆ దేహదృష్టి లేనే లేదు, స్వామివారికి దేహదృష్టి లేని, గురువులకి పరమ గురువులకి దేహదృష్టి ఉండనే ఉండదు. అలాగా ఈ శంకర భగవత్పాదాచార్య వారు కూడా ఎంతో చక్కగా అన్ని చోట్ల ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మంత్రికుడు ఉండేవాడు, అక్కడ వారికి ఇష్టపడలేదు, ఇష్టపడకుండా వారి మీద ఒక మంత్రాన్ని చేయటం జరిగిందన్నమాట. ఇది వారు పూజ చేస్తారు ఆ మంత్రికుడు, చాలా దూరంలో ఎక్కడో అప్పుడు 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 చెప్పింది నృసింహ స్తోత్రము అని చేసి వాడిని నిషేధించారు మరి. వాడు ఏదైతే నా గురువు మీద ప్రయోగం చేశారో దాన్ని నిషేధించేశారు. నృసింహ స్తోత్రం చేశారు. నరసింహావతారము తత్వద్వారాచార్యులు వారు, శ్రీమన్నారాయణ అవతారము తత్వద్వారాచార్యులు వారు. అలాగా ప్రదహతం సంబిన్మయే పాలకే, ఇది ఏది ఈ వపుహు అనే దాని ఏదైతే ఉన్నదో శరీరము ప్రారంభాయ సమర్పితం, ప్రారంభానికి వదిలేస్తూ ఉంటారు వారు. వారు ఏం పట్టించుకోరు. ఏ వారైనా తేడాగా ఉన్నారా అంటే అన్ని వల్ల విలాగే తిట్టినాను కదా, విలాగే మీకన్నా ఇంకా దర్జాగా డ్రెస్ చేస్తున్నాను కదా అనేవారు భావించి ఏ తేడా ఉండదు. కానీ వారి యొక్క స్థితిలో మాత్రం వారు ఎప్పుడు అక్కడ బ్రహ్మ స్థితిలోనే ఉంటారు. కాబట్టి అటువంటిది మళ్ళీ ఒకసారి మనం అందరం నెమ్మదిగా చెప్పుకుందామండి. అటువంటి అర్థాన్ని మనం పొందాలి. ఎవరైతే అలాగ ఉన్నారో అటువంటి ప్రారంభానికి వదిలేశారో, భూతం భావిత పుస్తకములన్నీ ఈ సంబిత్ అనే జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అనే జ్ఞానం చేత దయింపజేశారో, ఎవరైతే నిత్యమైనటువంటి స్వరూపము ఎటువంటి వ్యభిచరించని స్వరూపం అయితే ఉందో అది ఆ నిత్యం బ్రహ్మ అని. ఇది ఈ కనిపించే ప్రపంచమంతా శశ్వరుల స్వరమేవ, శాశ్వతముగా నశించేది ఏ కొద్దిగా కూడా ఉండటానికి లేదు, అసలు గట్టి పూత కూడా ఉండటానికి లేదు. ఎందుకని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, లేహ నానాస్తి కించన, కొద్దిగా కూడా నా ఇహ ఇహ లేరు అని ఉపనిషత్ వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి దానిని అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను, వారు చండాలుడు జన్మత చండాలుడైనప్పటికీ కూడా, జన్మత ద్విజుడు అయినప్పటికీ కూడా, శిఖ సూత్రధారి అయినప్పటికీ కూడా వారు నా గురువులు. బ్రహ్మ జన్మత బ్రాహ్మణుడు అయితే నా గురువులు అని చెప్పలేదు. ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు చండాలుడైనా సరే, శిఖ సూత్రుల వారి ద్విజుడైనప్పటికీ కూడా సరే, నాకు గురు తుల్యులు. అటువంటి వారు గురువు, అటువంటి వారికి నేను నా ఇది మనీషా మమ నా నిశ్చయ జ్ఞానం, వారు నా గురువులు అనే నిశ్చయ జ్ఞానం అన్నమాట. అటువంటి మన ఏదో ఎన్నో జన్మల పూర్వజన్మల సుఖం తోటి మనకి అటువంటి ఏమైతే స్వామి గారు చెప్తున్నారు గురువులు గురువులని, అటువంటి గురువు మనకి దొరకటం దుర్లభం. త్రైమయమేవ తద్దైవానుగ్రహేతు మనుషత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ, మహాపురుషుల యొక్క సంశయం దొరకటం అనే ఎన్నో జన్మల యొక్క అదృష్టం. కాబట్టి అటువంటి దానిని మళ్ళీ ఒక్కసారి ఒక 4 నిమిషాలని మనం ఒక శ్లోకాన్ని మళ్ళీ ఆ కారకంని మళ్ళీ ఒకసారి చదువుతామండి. అందరూ చదవండి, అది చదివేప్పుడే మనకి ఇట్ షుడ్ స్ట్రైక్ ఏంటి అది జ్ఞానం ఏమిటి అని చెప్పారు అందులో అని. అది అది తాత్పర్య జ్ఞానం అన్నారు. కంఠస్థ జ్ఞానము హృదయస్థ జ్ఞానము తాత్పర్య జ్ఞానము చాలా ముఖ్యం. తాత్పర్య జ్ఞానం లేకపోతే నీలో మార్పు రాదు, ఆ దహించదు అది. తాత్పర్య జ్ఞానం ఉంటే కంఠస్థతో నువ్వు ఎప్పుడు గట్టిగా చదువుతున్నప్పుడు కూడా దానికి ఏమి వేడి ఉండదు, అది దహించలేదు. తాత్పర్య జ్ఞానమే దహిస్తుంది. ప్రదహత సంబిన్మయే పావకే అని. కాబట్టి అటువంటిది మళ్ళీ ఒకసారి మన అందరం కలిపేదాం. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచాభూ నిత్యం బ్రహ్మ నిరంతరం విముషత నిర్వ్యాజ శాంతాత్మా భూతం భావి చతుష్టుభం ప్రదాత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వహు ఇచ్చేషా మనీషా మమ నా నిశ్చయ జ్ఞానం అండి. నా మనీషా మమ నా నిశ్చయ జ్ఞానం, అటువంటి వారు నాకు గురుతుంది అని. రేపటి రోజున మళ్ళీ సోమవారం రోజున మనందరూ తెల్లారుజామున చరిచిపోతామని చెప్పి రేపటి రోజునే విరమించుకోమన్నారు మాతాజీ వారు. కాబట్టి రేపు చివరిగా మనం ఒక గంట సేపు రెండు శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మన చాలా వరకు శంకర విజయంలో అనేక ముఖ్యమైన ఘట్టములు ఏమైపోయిన వాటిని స్మరించుకున్నాం. గురుదేవులు మన చేత స్మరింపజేశారు. ఇంకా చివరిగా రెండు శ్లోకములు తిరిగి నర దేవతాభిరావిత్యంత స్ఫుటే అని చాలా అద్భుతమైన కార్యక్రమాలు అండి. వాటిని గురించి మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించుకోవడం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించుకోవడం.
హరి ఓం సహనావతు సహనౌ పునః సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.